నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జాయముదీరయే నష్టప్రాయేష భద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతేర్ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే సప్త కాంచన గౌరాంగే రాజే వృందావనీశ్వరే వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.
చదువుతున్నది శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం అధ్యాయం 18 శ్లోకం 50.
ప్రాయశః సాధవో లోకే ప్రాయశః సాధవో లోకే పరైద్వందేషు యోజితః పరైద్వంద్వేషు యోజితః నవ్యధంతి నహృష్యంతి నవ్యధంతి హృష్యంతి యత ఆత్మా అగుణాశ్రయః యత ఆత్మా అగుణాశ్రయః.
Please repeat word to word translation. Rayasaha, Sadharanamuga, Sadavaha, Sadhuvulu, Loke, E Lokamunandu, Parai, Itarlache, Dvandveshu, Dvandamulu, Yojitaha, Kalivimpabadinappatikini, Navyadhanti, Kalakachandaru, Nahrushyanti, రమించరు. యతః ఏలనన ఆత్మా ఆత్మా అగుణాశ్రయః దివ్యమైనది. దీనికి అర్థము భాష్యము చెప్పినది శ్రీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. సాధారణముగా సాధువులైన వారు ఇతరులచే భౌతిక జగపు ద్వంద్వములు కలిగింపబడినప్పటికీ ఎన్నడూ కలత చెందరు. అలాగుననే ఆధ్యాత్మికముగా నియుక్తులైన కారణమున లౌకిక విషయములందను రమింపరు. భాష్యం: జ్ఞానులు యోగులు భక్తులు ముగ్గురును ఆధ్యాత్మికవాదులనబడదు. ఈ ముగ్గురిలో జ్ఞానులు పరతత్వమునందు లీనమగుతాయనడి పూర్ణత్వముపై లక్షణమును నిలుపగా సర్వవ్యాపి అయిన పరమాత్మను అనుభూతమనర్చుకొనడి లక్షణము యోగులు కలిగియుందు. ఇక భక్తులు శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుక్త సేవయందు నియుక్తులయ్యందు బ్రహ్మము పరమాత్మము భగవానుడనేది మూడు అంశములు ఒకే పరతత్వమునకు చెందిన భిన్నావస్థలైనందున ఆధ్యాత్మికవాదులు ముగ్గురును త్రిగుణములకు పరమమైనట్టి వారే. భౌతికములైన సుఖదుఖములు త్రిగుణ ఫలములైనందున ఆ సుఖదుఖ ద్వంద్వములకు కారణభూతమగు త్రిగుణములతో సాధువుల కెట్టి సంబంధము ఉండదు. ఇక్కడ పరీక్షిత్ మహారాజు గొప్ప భక్తుడు, ఋషి, గొప్ప యోగి. తత్కారణమున భగవత్ సంకల్పముచే సంభవించిన సంఘటన పట్ల వారిరువురును నిర్లిప్తులుగా నుండిరి. ఆ భగవత్ సంకల్పమును పరిపూర్ణము చేయుటలో ఆతగాడు బాలకుడు పనిముట్టుగా అయ్యను. శ్రీమద్భాగవతమునందలి పరీక్షిత్ మహారాజునకు బ్రాహ్మణ బాలుని శాపము అను ప్రథమ స్కందము 18వ అధ్యాయమునకు భక్తి వేదాంత స్వామి భాష్యము సమాప్తము. ఓం అజ్ఞానతిమిరం దస్యా జ్ఞానాంజన శలాకయా చక్షుదున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాత్తది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రాయశస్తాదవో లోకే పరైద్వందేషు యోజితః నవ్యధంతి నహృష్యంతి యత ఆత్మా అగుణాశ్రయః. సాధారణముగా సాధువులైన వారు ఇతరులచే భౌతిక జగపు ద్వంద్వములు కలిగింపబడినప్పటికీ ఎన్నడను కలత చెందరు. అలాగుననే ఆధ్యాత్మికముగా నియుక్తులైన కారణమున లౌకిక విషయములందు రమింపరు. సో ఈ యొక్క శ్లోకం ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చాలా ముఖ్యమైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉంది. అదేమిటి అంటే, బాహ్య జగత్తు నుంచి కలిగింపబడేటువంటి ప్రేరణలకు ఆధ్యాత్మిక ఉన్నతిని కోరేటువంటి వ్యక్తి కలత చెందడు అని చెప్పి ఈ యొక్క శ్లోకంలో చెప్పడం జరుగుతుంది. ఎందువల్ల అంటే, చైతన్య మహాప్రభు శిక్షాస్తకంలో కూడా నదనం న జనం న సుందరీం న కవితాంబా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాభక్తి రహయితు కీత్వై. నదనం, నాకు ధనం వద్దు. న జనం, జిందాబాద్ అనే అనుచరులొద్దు. నా సుందరీం, సుందరుల యొక్క సాంగత్యాన్ని నేను కోరుకోవట్లేదు. నా కవితాంబా జగదీశ కామయే, కవితా శక్తిని కూడా నేను కోరుకోవట్లేదు. మమ జన్మని జన్మనీశ్వరే భవితాభక్తి రహయితు కీత్వై. జన్మ జన్మలకు నీ యొక్క పాదసేవ నాకు కావాలి, అంతకు మించి ఇంకేం అవసరం లేదు. కానీ మనం కొంచెం తెలుగు వాళ్ళం కాబట్టి మన యొక్క భావన వేరుగా ఉంటుంది. గ్రామటికల్గా లేకపోతే అర్థాన్ని తప్పుగా చేసుకోవడం వల్ల చైతన్య మహాప్రభు నా ధనం అన్నారు, కానీ మనం నా ధనం అంటాం, నాదే ధనం అంతా కూడా. నా జనం, జనాలందరూ కూడా నా వాళ్ళే, నాకు ఫాలోవర్స్ కావాలా. నా సుందరి, సృష్టిలో ఉన్న సుందరులందరూ కూడా నా యొక్క ఇంద్రియ తృప్తి కోసమే ఉన్నారు. నా కవితాంబా జగదీశ కామయే, నేను మాట్లాడితే చాలా గొప్ప కవితా శక్తి, సృష్టి స్తంభించిపోతుంది, అంత గొప్ప కవిని నేను. సో ఇటువంటి భావన నుంచి ఎవరైతే విముక్తులు అవుతారో వారు మాత్రమే. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా వివరిస్తూ ఉన్నారు. అదేంటి అంటే, భగవద్భక్తుడు ఎవరూ కూడా బాహ్యమైనటువంటి విషయాలు పట్ల రంజింపడు. అంటే అతనికి బాహ్యమైన విషయాల పట్ల ఏమి ఇంట్రెస్ట్ ఏం లేదని, అతనేం కోరుకోవట్లేదు. ఎందువల్ల అంటే, భగవంతుడు ఆత్మారాముడు. ఆత్మారాముని యొక్క సేవలో ఎవరైతే నిమగ్నమై ఉన్నారో బాహ్య జగత్తు నుంచి అతను పొందేటువంటి ఆనందం ఏమీ లేదు. అతను ఆ సేవలో సంపూర్ణంగా నియుక్తమై ఉండడం వల్ల దివ్యమైనటువంటి ఆనందాన్ని చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం, ప్రతి పదములో కూడా ఆనందాంబుది వర్ధనం, ఆనందాన్ని అనుభూతి చెందుతుంది. ప్రతి పదం పూర్ణామృత స్వాదనం, ప్రతి అడుగులో కూడా పూర్ణ అమృతాన్ని ఆస్వాదించినటువంటి భావన. మరి మనకు
మన ఆధ్యాత్మిక స్థితి అన్నటువంటిది పరీక్షించుకునే దానికి ఏదో కొన్ని సోకాల్డ్ దొంగ ఆర్గనైజేషన్స్ ఉన్నాయన్నమాట. అక్కడ ఏంటి అంటే ఒక మిషన్ పెట్టున్నారంట. ఆ మిషన్ ఏంటి అనేది ఎవరికి తెలియదు, ముసుగులో ఉంటుంది మిషన్. ఆ మిషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏ ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారు అని చెప్పి రీడింగ్ ఇస్తుందంట. అది ఆధ్యాత్మిక స్థితి కూడా కాదనమాట, దేవతల యొక్క వాళ్ళు దేవతలకి పాయింట్స్ ఫిక్స్ చేశారనమాట. కృష్ణుడికి 1000 పాయింట్లు అంట, ఆయన దేవత అంట. తర్వాత విష్ణువుకి 800 పాయింట్లు అంట. తర్వాత గణేశుడికి 500 పాయింట్లు అంట. ఆ మిషన్ దగ్గరికి పోతే మనం కృష్ణుడి లెవెల్లో ఉన్నామా గణేశుడి లెవెల్లో ఉన్నామా అది ప్రింట్ చేసి ఇచ్చేస్తుందంట. మనం ప్రింట్ చేసి ఇచ్చేస్తుందంట. ఈ మూర్ఖులు దానికి మళ్ళీ కొంత డబ్బు కట్టాలన్నమాట. ఆ మిషన్ ఏంటి అంటే ముసుగులో ఉంది. పూర్వానికి నవాబ్ ఎవరో ఒక ఆయన ఉన్నారంట. ఆయన ఒక 12 గుర్రాలు పంచాడంట అందరికి. పంచి వాటిని బాగా ఎవరైతే మేపుతారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తానన్నాడు. అయితే అందరూ కష్టపడి దాన్ని మేపడం మొదలు పెట్టారు. కానీ ఒక వ్యక్తి మాత్రం దానికి ఇచ్చిన దాణ వీడు మేయడం మొదలు పెట్టాడు. ఒక నెల తర్వాత రాజుగారు తనిఖీకి వచ్చారనమాట. తనిఖీకి వస్తే అందరూ కష్టపడి మేపినటువంటి గుర్రాలను చూపిస్తూ ఉన్నారు. మరి వీడి దగ్గరికి వస్తే అది చచ్చేటట్టుంది, బక్క తిక్కిపోయి దానికేం పెట్టలేదు, వీడు తినడం మొదలు పెట్టాడు. మరి అది చూపిస్తే రాజుగారు ఆగ్రహించి ఏం చేస్తాడో నవాబ్జీ అని చెప్పి వాడు ఏం చేశాడు అంటే దాన్ని గదిలో బంధించాడు. గదిలో బంధిస్తే నవాబ్ వచ్చి అడిగాడు, అరే నాయన ఏది గుర్రం అన్నాడు. అరే రాజా ఏమీ చెప్పామంటారు, గుర్రంకి అంత ఇంత శక్తి కాదు, ఎంత శక్తి అంటే దాన్ని అదుపు పెట్టడం అవదు మనకు, అందుకని గదిలో పెట్టి బందీ వించి ఉన్నాను అన్నాడు. మరి ఎటరా నేను చూసేది అన్నాడంట. ఎట చూడడం అంటే కిటికీలో చూడాలా అంతేకాని దాని దగ్గర పోతే పంతుంది నవాబ్జీ అన్నాడంట. సరేనని చెప్పి కిటికీ తెరిచి చూడమంటే గదంతా చీకటిగా ఉంది. ఈయన పరిశీలనతో కొంచెం తల లోపలికి పెట్టి చూశాడనమాట. అది 8 రోజులైనా గడ్డి తిని ఈయన యొక్క పీచు గడ్డం అది ఎండు గడ్డిలా కనిపించింది. దానికి అదేం చేసింది, ఆ గడ్డం పట్టుకుని పాటలు పీకింది అనమాట. పీకేసరికి అని అరుపుతూ గంతులేస్తూ ఆమె బయటపడి, అరే నీవు నీకీ చెప్పింది నిజమేరా, దానికి ఎంత శక్తి ఉంది, నా గడ్డము పట్టి పీకింది అది ఎంత శక్తి అని చెప్పి ఆడికి ప్రైజ్ ఇచ్చారంట. సో ఈ మూర్ఖులు కూడా సత్యాన్ని సత్యంగా బోధించరనమాట. ఆ మిషన్ ఏదో ముసుగులో ఉంటుందంట. అది ఏం మిషన్ అనే దేవుడికి తెలియదు. అదేదో మనం బిల్లింగ్ వేస్తాం చూడండి, ఏదైనా వస్తువులు కొంటే ఆ మిషన్ ఏదో ఉంటుంది, వీడు ఎంత డబ్బు కట్టాడో దాన్ని బట్టి వాడు అక్కడ రేటు వేస్తాడనమాట. సో అదేమైనా మనకు స్లిప్ ఇచ్చేస్తాడు 800, 900 అట్లా. తర్వాత దేవుళ్ళు కనిపించరు, దర్శనం లోపల లోపల ఉంటారనమాట. ఆ లోపల చూస్తే ఇటువంటి భక్త ఏ దేనికి పనికిరాని గుర్రం టైపు వ్యక్తులే వాళ్ళు. వాళ్ళకి ఏ రకమైనటువంటి అర్హత ఉండదు, ఆధ్యాత్మికం లేదు, భౌతికం లేదు, ఏం లేదనమాట. ఆ ముసుగులో లోపల పెట్టేవన్నీ కూడా మోసాలు చేస్తారనమాట. కానీ ఈ యొక్క ఆధ్యాత్మిక శక్తి అన్నటువంటిది ఆచార్యుల యొక్క కృప వల్ల మనకు మనం వీఆర్ ద బెస్ట్ జడ్జ్ ఫర్ అవర్ ఓన్ సెల్ఫ్ అనమాట. ఇటువంటి సందేశాలు మనం ఎప్పుడైతే వింటామో, చైతన్య మహాప్రభు చెప్పారు, నదనం నజనం నసుందరీం న కవితాంబా జగదీచామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాభక్తి రహితుకి త్వయి. అరే ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు ఇది. మరి నాలో ధనము పట్ల ఆసక్తి ఎంత నేను కోల్పోయి ఉన్నాను, జనము పట్ల ఆసక్తి నేను ఎంత కోల్పోయి ఉన్నాను, సుందరుల పట్ల సుందరీమణుల యొక్క పట్ల ఆసక్తి నేనెంత కోల్పోయి ఉన్నాను, కవితా శక్తి అబ్బా నువ్వు చాలా చక్కగా మాట్లాడతావయ్యా అని అందరూ పొగిడించుకోవాలన్నటువంటి భావన నాలో ఎంత నశించి ఉంది, ఇవన్నీ కూడా మనం ఇట్లాగేదో ముసుగులో మిషన్లు పెట్టి చెప్పట్లేదు అనమాట. ఆచార్యులు ఓపెన్గా వాళ్ళందరూ కూడా, అరే నాయన ఆధ్యాత్మిక స్థితిలో ఇవి ఉండాల్సినటువంటి అర్హతలు, ఎందుకని నిత్యం భాగవత సేవయం, ప్రతినిత్యం భాగవతాన్ని ఎందుకు సేవించాలా అన్నారు. ఈరోజు ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. ఈ శ్లోకంలో ఏం చెప్తూ ఉన్నారంటే, బాహ్యమైనటువంటి ప్రేరణలకు కలత చెందనటువంటి వ్యక్తి నిజమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో స్థిరుడై ఉన్నాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అదే సమయంలో ఈ బాహ్యమైనటువంటి ఏ విషయాలకు కూడా వాటిలో అతనికి ఏం రసం లేదు, వాటిలో రసం లేదు. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక పూర్ణస్థితిలో మనల్ని మనం కైంకర్యం చేసుకోమో అప్పుడు బాహ్యమైనటువంటిది సినిమా వాల్ పోస్టర్ చూద్దామా లేకపోతే ఇంకోటి చూస్తామా, ఏదో ఒక రకంగా ఇంద్రియ భోగాన్ని అనుభవించడానికి అవకాశం ఏదన్నా ఉందా అని చెప్పి మనం ప్రయత్నం చేస్తాం. అది కాకుండా ఆధ్యాత్మికంగా పూర్ణంగా మనం స్థిరమై ఉన్నప్పుడు బాహ్యమైనటువంటిది ఏది కూడా మనకు అవసరం లేదు. ఎప్పుడు కూడా ఆనందాముది వర్ధనం, ప్రతి పదం ప్రతి అడుగులో కూడా వీడు ఆనందాన్ని అనుభూతి చెందుతున్నాడు, కొత్తగా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. పూర్ణామృత స్వాదనం, పూర్ణమైనటువంటి అమృతాన్ని ఎప్పుడైతే మనం ఆస్వాదిస్తామో అటువంటి ఆనందాన్ని వీడు అనుభూతి చెందుతూ ఉన్నాడు. అందువల్ల బాహ్యం ఇతనికి ఏమీ కూడా అవసరం లేదు. సో చైతన్య మహాప్రభు చెప్పినటువంటి సూచనల ప్రకారం, ఆచార్యులు ఇచ్చినటువంటి సందేశాల ప్రకారం మన యొక్క ఆధ్యాత్మిక స్థితి అన్నటువంటిది మనం ఖచ్చితంగా తెలుసుకుని పురోభివృద్ధిని సాధించడానికి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రయత్నించాలి. అయితే వీటన్నిటికీ కూడా ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, ఈ యొక్క అహంకార పూరితమైనటువంటి భావన నుంచి మనం విముక్తి పొందాలి, విముక్తి పొందాలి. సో అది పొందనంత వరకు ఈ యొక్క రాగద్వేషాలకు మనం గురి అయి ఉంటాము. ఈ యొక్క శ్లోకం ఎందువల్ల చెప్తూ ఉన్నారు అంటే, పరీక్షిత్ మహారాజు ఆయన వేటకు వెళ్లి అలసి ఉన్నాడు, ఆకలిగా ఉన్నాడు, దప్పికతో ఉన్నాడు. ఆ శౌనకముని యొక్క ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆయన్ని ఆదరించలేదు పరీక్షిత్ని. ఆ ముని ఆగ్రహించినటువంటి పరీక్షిత్ అక్కడ ఉన్నటువంటి ఒక మృత కళే సర్పం దాన్ని తీసి ఆ యొక్క ముని యొక్క మెడలో వేశాడనమాట. అది తెలుసుకున్నటువంటి ఆ ముని యొక్క కుమారుడు శృంగి పరీక్షిత్ మహారాజుని, 7 రోజుల్లో పాము యొక్క కాటుతోటి నువ్వు మరణిస్తావు అని చెప్పి శపించాడనమాట. మన తండ్రికి ఎవరైనా చేసినా గాని మనం వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటే మన తండ్రి ఏమంటాడు, బా తండ్రికి మించిన తనయుడు అనిపించావురా అని చెప్పి పెద్దగా పొగుడుతారు. కానీ ఇక్కడ శౌనక ముని శృంగిని ఖండిస్తూ ఉన్నారు. పరీక్షిత్ చేసింది ఏం పాపం కాదు. ఎందువల్లంటే మహాభాగవతుడు ఆకలిగా ఉన్నాడు, అలసి ఉన్నాడు, దప్పికగా ఉన్నాడు. ఆ సమయంలో అటువంటి వ్యక్తిని ఆదరించడం నా ధర్మం, నేను దాన్ని నిర్వర్తించలేదు. దానికి ఆయన ఆగ్రహించి సర్పాన్ని వేయడంలో తప్పేమీ లేదు. కానీ లోక కళ్యాణానికి ధర్మరక్షణకు ఒకే ఒక ఆశాజ్యోతి ఆ పరీక్షిత్. అటువంటి మహాత్ముణ్ణి శపించడం వల్ల నువ్వు మహాపాపం చేశావని చెప్పి కుమారుణ్ణి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాడు. ఎందువల్ల అంటే, అటువంటి వ్యక్తి మనకొక్కడికేదో చిన్న తప్పిదం చేశాడని చెప్తే అతన్ని నువ్వు శపించడం ద్వారా, అటువంటి రాజులు లేకపోతే ఈ యొక్క ప్రపంచం యొక్క భవిష్యత్ ఏమిటి, ఈ ప్రపంచం యొక్క భవిష్యత్ ఏమిటి, అటువంటి మహాత్ముని శపించడం ద్వారా నీవు మహాపాపం చేశావు అని చెప్పి చెప్తుంది. మరి బ్రాహ్మణుల్లో ఉండాల్సినటువంటి లక్షణం ఏమిటి, ఓర్పు సహనం ఉండాలి. మనం కూడా జపం చేస్తాం, తర్వాత ఇంకోటి చేస్తాం, ఇంకోటి చేస్తాం. ఎప్పుడైతే మనలో సహనం కోల్పోతుందో, ఎదుటి వ్యక్తి మీద అపరాధ భావన పెట్టుకుంటామో, అవన్నీ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే, మనం చేసినటువంటి తపస్య అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. అదంతా పోతుంది, అదంతా పోతుంది. సో అందువల్ల మనం వైకుంఠపాణి టైప్లో మన జీవితాన్ని గడపకూడదు. మీకు ఎంతమందికి తెలుసు వైకుంఠపాణి తెలుసా? పాము ఉంటుంది, మనం దాయాలు వేస్తే అవి పెట్టుకుంటూ వస్తాం, తర్వాత నిచ్చెన ఉంటుంది, ఆ నిచ్చెనలో పైకి ఎక్కుతాం అనమాట, పక్కనే 2 పడుతుంది, పాము నోట్లో పడి తోక దగ్గరకు వచ్చేస్తాం అనమాట, తోక దగ్గరకు వచ్చేస్తాం. సో అదే రకంగా ఉదయంతో ఏదో కష్టపడి మంగళారతి చేసాం, జపం చేసాం, తర్వాత ఏదో కష్టంగా హాఫ్ స్లీప్లో భాగవతం విన్నాం. ఎవరన్నా నవ్వేది ఎందుకు నవ్వేరో కూడా తెలియదు. ఎందువల్లంటే మనం నిద్రావస్థ దాంట్లో ఉన్నాం అనమాట. సో ఇవన్నీ ఏదో కష్టపడి తంటాలు పడి ఏదో కొంచెం శక్తి సంపాదించి, తర్వాత ఎవరో తోటి భక్తునికి అపరాధం చేయడమో లేకపోతే ఇంకొక ఇది చేయడమో తప్పు చేయడమో పాపం చేయడమో వీటన్నిటి వల్ల పాము నోట్లో పడి మళ్ళీ తోక దగ్గరకు వచ్చేస్తాం అనమాట. చేసిన సాధన అంతా కూడా వ్యర్థమైపోతుంది. అందువల్ల కరుణతోటి రూపగోస్వామి, సనాతన గోస్వామి, మహాత్ములందరూ కూడా, నాయనలారా మీరు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, డూస్ అండ్ డు నాట్, వాళ్ళు క్లియర్గా ఇచ్చేస్తారు. మనం మన రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఏం లేదనమాట. వాళ్ళు ఏదైతే చేయొచ్చు అని చెప్పారు అదే చేయాలి. మనం ఏం చేయకూడదు అన్నారో అది చేయకుండా ఉండాలా. ఎప్పుడైతే ఆ రకంగా మన జీవితాన్ని మనం గడుపుతామో అప్పుడు మన భక్తిని మనం రక్షించుకునేదానికి అవకాశం ఉంది. అది లేని పక్షంలో మనం చేసేటువంటి ప్రతి ఒక్క సాధన ఇవన్నీ కూడా ఈ వైకుంఠ పాణిలాగా ఏదో నిచ్చెనెక్కుతాం మళ్ళా తోక కిందకు వస్తాం బావనోట్లో పడి ఈ రకంగా జీవితం అంతా అయిపోయింది. మరి ఏమయ్యా సాధించాము అంటే ఏమి లేదు, శవ ఏవయ్యి కేవలం వేస్ట్ ఆఫ్ లేబర్ అనమాట. సో అందువల్ల మనం చాలా జాగ్రత్తగా మనం ఆధ్యాత్మిక జీవితంలో పురోభివృద్ధిని సాధించడానికి ప్రయత్నించాలి. ఎందువల్లంటే దుర్లభ మనుష్య జన్మ, మనుష్య జన్మ దొరకడమే దుర్లభం, చాలా అరుదైనటువంటిది. అటువంటి ఈ మనుష్య జన్మను మనం పొందిన తర్వాత అది కూడా అందరు మనుషులు కూడా ఆధ్యాత్మిక జీవితంలోకి రావట్లేదు. రాజమండ్రిలో 16-17 లక్షల మంది ఉన్నారు, మరి ఇక్కడ మనం ఎంతమంది ఉన్నాం? మీరు యాక్చువల్ గా ఫారినర్స్, వేరే దగ్గర నుంచి వచ్చారు మీరంతా, సగం మంది మీలో మీరు పోతే మా భక్తులు సగం మంది. దాంట్లో చూస్తే 100,000 కూడా లేరనమాట ఆధ్యాత్మిక జీవితానికి. అంటే భగవంతుడు చెప్పింది సత్యం, మనుష్య అనామ సహస్రేషు. మరి అంత అరుదైనటువంటి అవకాశం మనకి ఈ రోజు లభించినప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకునేదానికి ప్రయత్నించాలి. దేశంలో ప్రథమ 10 కోటీశ్వరులు అని చెప్పినప్పుడు లిస్ట్ చేస్తారనమాట. దాంట్లో రిలయన్స్ వాడని, టాటా అని, బిర్లా అని, కుర్లా అని ఒక 10 మంది పేర్లు ఉంటాయి, అందరి పేర్లు ఉండవు. ఆ 10 మందిలో వాళ్ళు ఒకరు కావడానికి ఎంత శ్రమించారు వాళ్ళు. వీటన్నిటికన్నా ఈ 10 మంది భక్తుల్లో మనం ఒకరిగా ఉన్నాము, ఇది అన్నిటికన్నా గొప్పది. టాటా రిలయన్స్ వాళ్ళు సాధించిన దానికన్నా ఈ భక్తుల్లో నేను ఈ తిలకం పెట్టుకుని, బోడి కొట్టుకుని, పిలకం పెట్టుకుని ఈ వైష్ణవ దుస్తుల్లో మనం ఏదైతే ఉన్నామో ఇది సృష్టిలోకే అతి ఉత్తమమైనటువంటి స్థానం. అయితే మనకు దాని విలువ తెలియదు కాబట్టి కష్టంగా ఏదో భక్తుడు అయిపోయిన పొరపాటున అని చెప్పి ఏదో బాధపడతామని, ఏదో పొరపాటున అయిపోయిన భక్తుడు ఏదో చాలా బైక్ అందరూ ఎంజాయ్ చేసేస్తున్నారు. బైక్ ఏం లేదు ఎంజాయ్మెంట్, దుఃఖాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఏడిస్తే బాగోదని చెప్పి. అంతేగాని ఎంజాయ్మెంట్ ఏం లేదు బయట. సో అందువల్ల మనం ఏదైతే పొంది ఉన్నామో దాని విలువను మనం అర్థం చేసుకోవాలా. ఇది చాలా పరమోత్కృష్టమైనది. భగవంతుడు ఏం చెప్తున్నారు, మత్త పరతరం నాణ్యం కించిదస్తి ధనుంజయ, నన్ను మించిన పరమ సత్యం ఇంకొకటి లేదు అని చెప్పి అంటున్నారు. నన్ను మించిన పరమ సత్యం ఇంకొకటి లేదు. సో ఆ కృష్ణుణ్ణి రోజు జపించే కలికాలే నామరూపే కృష్ణ అవతారు, నామానికి కృష్ణునికి ఏం వ్యత్యాసం లేదు. ఆ కృష్ణుని సేవించే మహద్భాగ్యం లభించింది, పరమోత్కృష్టమైనటువంటి వ్యక్తిని సేవించే మహద్భాగ్యం మనకు లభించింది అంటే అంతకన్నా ఏం కావాలి, అంతకన్నా ఉన్నతమైంది. అందువల్ల చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, బ్రహ్మాండ బ్రహ్మితే కోనో భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాద పాయ భక్తి లతా బీజ. బ్రహ్మాండమంతటిలోకి భాగ్యవంతుడు ఎవరు, గురువు కృష్ణుని యొక్క ప్రసాదం ఎవరికైతే లభించిందో వాడు భాగ్యవంతుడు. మరి గురువు యొక్క ప్రసాదం ఎవరికి లభిస్తుంది? బృందావనం దగ్గరలో ఒక నగరంలో లాలా అని ఒక భక్తుడు ఉండేవాడంట. అతను పుట్టినప్పటి నుంచి కృష్ణ భక్తుడు, అయితే ఆ వ్యాపారం దాంట్లో నిమగ్నం అయిపోయినాడనమాట. ఒకరోజు పల్లకీలో వేరే గ్రామానికి వెళ్తూ ఉన్నాడు. ఆ గ్రామానికి వెళ్తూ మధ్యలో ఒక గ్రామం వస్తే ఆ గ్రామంలో ఒక బట్టలు ఉతికే ఆమె, చాకలి ఆమె, ఆయన కుమార్తె, ఆమె ఏమంటుందంటే కాలాతీత్ హో రే బాస్నాకు జలానా హే అని. అంటే ఈ బట్టలు ఉతికేదానికి మరకలు పోవడానికి అరిటి ఆకు తగలబెట్టి ఆ యొక్క బూడితోటి ఆ మరకలు ఏదో తొలగిస్తారంట. బాస్నా అంటే అరిటాకు. సమయం కాలాతీత్ హో రే బాస్నాకో జలానే, టైం అయిపోతా ఉంది, తొందరగా ఏర్కాకు తగలబెట్టాలా అనేది ఒక అర్థం దాని తండ్రితో చెప్తూ ఉంది. బాస్న అంటే ఇంకొక అర్థం కూడా ఉందంట, అహంకారం. బాస్న అంటే ఇంకో అర్థం కూడా ఉందట, అహంకారం. ఈయన పలకీలో పోతుంటే ఈయనకేం అర్థమైంది అంటే నీ సమయం అయిపోతుంది, నీ అహంకారాన్ని ఎప్పుడు తగలబెడతావు అని చెప్పి ఈయనకు అర్థమైంది. కాలాతీత హోరే బాస్నాకు కప్ జలాయగా, ఎప్పుడు తగలబెడతావు బాస్నాకు, ఎప్పుడు తగలబెడతావు. ఈయన కారకంగా అర్థమైంది. తక్షణమే ఏం చేశాడు, పలకీల నుంచి కిందకి దిగేశాడు, తన ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా తీసి ఆ పలకీలో పడేసి ఆ సేవకుడికి చెప్పాడు, మీరు తీసుకొని వెళ్ళిపోండి. నేరుగా బృందావనానికి వెళ్ళాడు. బృందావనానికి వెళ్ళి ఒక ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువుకి వెళ్ళి శరణాగతి పొందాడు. అయ్యా స్వామి, నేను మీ శిష్యుడిగా అవుతాను, నాకు దీక్షనిచ్చి నా జన్మను చరితార్థం చేయండి అని చెప్పి ప్రాధాయపడ్డాడు. ఆయన చెప్పాడు, నా ఆశ్రమంలో ఉండొచ్చు, ప్రతిరోజు కూడా భిక్షాటనకు వెళ్ళాలి, ఈ నియమాలన్నీ ఉంటాయి చాలా కఠినంగా, తర్వాత దీక్షనిస్తాను సమయం వచ్చినప్పుడు. ఈయన రోజు భిక్షాటనకి వెళ్ళేవాడు. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలైంది, 3 సంవత్సరాలైంది, 4 సంవత్సరాలైంది, గురువు గారు దీక్ష ఏమి ఇవ్వట్లేదు. ఇంతకుముందు ఆధ్యాత్మిక జీవితం అంటే దాని విలువ తెలుసుండింది కాబట్టి చాలా సీరియస్ అన్నమాట. గురువు దగ్గరికి వెళ్ళి వెనకాల పడిగాపులు కాయాల, 3-4 సంవత్సరాలకి గురువు ఊరికే చూస్తారండి. అప్పుడు దాకా చూడండి, కూడా చూడండి, వీడాడ సేవలు చేసుకుంటా ఉంటాడు. 3-4 సంవత్సరాల తర్వాత చూస్తాడు, ఇంకో సంవత్సరం తర్వాత నవ్వుతాడు, ఇంకో సంవత్సరం తర్వాత ఎవర్రా బాబు నాయన అని చెప్పి అడుగుతాడు. మనకు అత్తగాని చేస్తే అసలు అంతే ఫినిష్, అసలు ఆధ్యాత్మిక జీవితానికి రా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఉల్టా గురువులు శిష్యులు వెనకాల, ఎవరి నాయన చేయండిరా భక్తి బాబు బుద్ధి కన్నా అని చెప్పి వెనకాల పడి, వాళ్ళు వెనకాల పడి పరిగెత్తుంది. కానీ ఇంతకుముందు అందరికీ ఆధ్యాత్మిక విలువలు తెలుసు కాబట్టి గురువు వెనకాల పరిగెత్తేవాళ్ళు. రామానుజాచార్య 18 సార్లు గురువు గారి దగ్గరికి దీక్ష కోసం వెళ్లారు. 5 మంది గురువులను సేవించారనమాట ఉపదేశాల కోసం, 5 మందిని రామానుజాచార్యులు, ఒకరు కాదన్నమాట. ఆయన సాక్షాత్ భగవతంశ, కానీ ఆయన ఆ రకంగా పరిగెత్తేవాళ్ళు. అంటే దాని విలువ తెలుసు కాబట్టి, మనకిప్పుడు దాని విలువ తెలియదు కాబట్టి. సో 4 సంవత్సరాలు అయిపోయింది. సో ఈయన ఒకరోజు అర్థం కాలేదు, గురువు గారు నన్ను ఎందుకు నాకు దీక్షను ఇవ్వట్లేదు అని చెప్పి. మనలో కూడా ఆధ్యాత్మికంగా ఆనందం కలగట్లేదు. చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా, నయనం గలదస్తృదారయ వదనం గద్గద హృదయాగిర కులచయన చితం వపు కదా తవ నామ గ్రహణే భవిష్యతి. నీ నామం చెప్పిన తక్షణమే నయనం గలదస్తృదారయ, మనకి ఎంత మంది కళ్ళలో నీళ్లు కారుతున్నాయి, నామం చేయమంటే కారుతాయి మనకు. ఎందుకు ప్రభు అన్ని సార్లు చేయమంటారు నామం అని చెప్పారు. కానీ చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారంటే, నామం ఎవడైతే ఉచ్చరిస్తా, నయనం గలదస్తృదారయ వదనం గద్గద హృదయాగిర పులకే నిజితం, శరీరం పులకితం కావాలి, గద్గద స్వరం రావాల, నయన కళ్ళలో నీళ్లు కారాలి, ఇవన్నీ కూడా మనకు భక్తి చేయమంటే కలుగుతాయి. చేస్తే కాదు, చేయమంటే కలుగుతాయి అన్నమాట. సేవ చేయమంటే ఏడుపు వచ్చేస్తుంది, నామం చేయమంటే ఏడుపు వస్తుంది, శ్రవణం వినాలా అంటే ఏడుపు వస్తుంది, ఫ్రీగా వదిలేస్తుంది. సోషలిజం ఉంది. సో మరి ఆ లక్షణాలు మనలో కలగనప్పుడు మనం ఒక నిమిషం మన గురించి ఆలోచించాలరే, నేను 2 సంవత్సరాలు అయిపోయింది ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి, మరి నేను నిజంగా పురోభివృద్ధిని సాధిస్తున్నానా లేదా. వ్యాపారం చేసే వ్యక్తి కూడా సాయంత్రం ఉదయం నుంచి వాడు రాసుకుంటూ ఉంటాడు నోట్స్, ఏమి వస్తువులు పోయాయి, ఏమి అమ్మాడు, ఏంటి అన్ని కూడా మొత్తం సాయంత్రం అయితే వాడు ఏం చేస్తాడు, అది పేపర్ తీసుకొని ఎంత ఆదాయం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది చూసుకొని, నష్టం దేని వల్ల వచ్చింది, దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలా, అది మరుసటి రోజుకి ఎట్లా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలా అని ప్రతి ఒక్క, ఎవరన్నా మీరు వ్యాపారస్తులు మీకు తెలుసుంటుంది, మురళిగోవిందకు బాగా తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా అందరికీ తెలుసుంటుంది అన్నమాట. వ్యాపారంలో కూడా అన్ని నోట్ చేసుకుంటారు. మరి భక్తి వ్యాపారం అనేది అన్నిటికన్నా పరమోత్కృష్టమైనటువంటిది. మరి దీంట్లో మనం, నేను ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామా, 5 నిమిషాలు మన కోసం రోజు స్పెండ్ చేస్తున్నామా, నేను ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నానా లేదా అని చెప్పి నోట్ చేసుకుంటున్నాం మనం. ఏమన్నా లేదు గడిచిపోతాం, ఈరోజు ప్రసాదం తిన్నాం, కీర్తనకు పోయాం, పక్కన చేయిస్తాడు హరిబోల్ అని, నేను కూడా ఇస్తాను హరిబోల్ ఇచ్చేసాం, దింక్ చేసాం, తర్వాత వారు కాల్ ఇస్తాను, నేను కూడా కాల్ ఇస్తాను, అలా తర్వాత ఎగరాలా ఇస్తాను. ఆయన ఎగిరేటప్పుడు నేను ఎందుకే ఎగిరావంటే మనకేం భావన కలిగి కాదు, పక్కన ఆయన ఎగిరాడు నేను కూడా ఎగరాలి, ఎగరకపోతే ఏమన్నా అది తప్పేమో అంటారని చెప్పి, అంతేగాని నిజంగా ఆ యొక్క న్యాచురల్ భావన అనేటువంటిది కాదు. సో కానీ మనం పరిశీలించాల. సో ఇలా కూర్చొని ఆలోచిస్తున్నాడు అనమాట, అరే గురువు గారు చెప్పారు దీక్షిస్తానని, 4 సంవత్సరాలు ఆయన ఇవ్వలేదంటే నాలో ఉన్నటువంటి లోపం ఏంటి అని చెప్పి కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన ఆలోచనలో తెలిసింది ఏంటి అంటే, ఆయనకి ఒక వ్యాపారం చేసేటప్పుడు ఒక శత్రువు ఉన్నాడు వ్యాపారంలో, అతను బృందావనంలో వాడు అనమాట. ఈయన రోజు భిక్షాటనకి అందరి ఇళ్ళకి వెళ్తున్నాడు, కానీ ఆ శత్రువు ఇంటికి మాత్రం వెళ్ళట్లేదు. సాధువు అయినా కానీ అతను ఇంకా శత్రువుగానే భావిస్తూ ఉన్నాడు, ఆయన ఇంటికి వెళ్ళలేదు భిక్షాటన. ఓహో, నేను చేసిన తప్పిదమేమి, సర్వసంగాన్ని పరిశీలించిన తర్వాత నేను వ్యాపారం చేసేటప్పుడు అతను నాకు శత్రువు, ఇప్పుడు నేను నా వ్యాపారం మారిపోయింది, భక్తి వినిమయ వ్యాపారం, ఇప్పుడు నేను భక్తుని అయిపోయినా కానీ నాలో ఇంకా శత్రుభావన ఉంచుకొని ఉన్నాను, అందుకని గురువు నాకు దీక్షనివ్వలేదు అని చెప్పి గుర్తించి ఆయన ఏం చేశాడంటే, ఆ మరుసటి రోజు ఏం చేశాడు, మొట్టమొదటి ఇల్లు తన వ్యాపారంలో ఉన్నప్పుడు ఎవరైతే శత్రువుగా ఉన్నాడో, వ్యాపారంలో రైవల్స్ ఉంటారు, అంటే ఆ వ్యాపారం కాంపిటీషన్లో శత్రుత్వం ఉంటుందన్నమాట. సో ఆ వ్యక్తి ఇంటికెళ్ళి ఆయన భిక్షాందేహి అని, ఎప్పుడైతే ఆ ఇంటికెళ్ళి భిక్షాందేహి అన్నారో, ఆ పని వాళ్ళకి అందరికీ తెలుసు, లాలా గొప్ప కోటీశ్వరుడు అని చెప్పి ఆ రోజుల్లో ఆయన సాధువైపోయి, అది మన యజమానితో శత్రుత్వం ఉంది, ఆయన ఇంటికి భిక్షకు వచ్చాడు అని చెప్పి వాళ్ళందరూ పరిగెత్తుకుంటే వెళ్ళి యజమానికి చెప్తారు, లాలా మన ఇంటికి భిక్షానికి వచ్చాడు, సాధువు అయిపోయాడు అని చెప్పి ఆ యజమాని పరిగెత్తుకుంటూ వచ్చి లాలాని జాస్తిగా ఆలింగనం చేసుకుని ఆ సుధాలు కాదు, ఏ లాలా నువ్వెంత ఎత్తుకు ఎదిగిపోయావు, నేను ఇంకా ఈ వ్యాపారము వ్యామోహం వీటన్నిటితో ఉన్నాను, నువ్వెంత ఎత్తుకు ఎదిగిపోయావు అని చెప్పి లాలా ఆ సేవకుల్ని పిలిచి మన ఇంట్లో ఉండే వస్తువులన్నీ ఏమైతే ఉన్నాయో అన్ని లాలకి ఇచ్చేయండి అన్న. అన్ని వస్తువులు తీసుకొచ్చారు. లాలా నాకు రెండు రొట్టెలు చాలని చెప్పి అక్కడున్న రెండు రొట్టెలు తీసుకొని వెళ్తాం. ఆశ్రమానికి వెళ్తే గురువుగారు యజ్ఞకుండలను రెడీగా పెట్టున్నారు. నాయన ఈ రోజు నీకు అర్హత లభించింది, దీక్ష తీసుకునేదానికి రా కూర్చో, ఈ రోజు నీకు దీక్ష రా కూర్చో దీక్ష. సో బ్రహ్మాండ బ్రహ్మితే కోనో భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాద్ పాయ భక్తుల తదు. గురువు ఎప్పుడు మనకు ప్రసాదాన్ని ఇస్తాడు అంటే అనుగ్రహిస్తాడు, మనలో అహంకారాన్ని తప్పుకున్నప్పుడు అప్పుడే మనకు గురువు యొక్క ప్రసాదం లభిస్తుంది, కృష్ణుని యొక్క ప్రసాదం లభిస్తుంది. సో అందువల్ల మనం ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఈ యొక్క మనలో ఉన్నటువంటి అహంకారాన్ని ప్రక్షాళనం చేసుకునేదానికి ప్రతి నిమిషం అదే పని మీద మనం ఉండాలి, వేరే వ్యాపారం ఏం లేదు. మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించుకునేదానికి అదే సమయంలో మన తోటి ఉన్నటువంటి భక్తులందరినీ కూడా ప్రేమించేటువంటి భావన. భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ అంటారన్నమాట, అరే నువ్వు ప్రపంచాన్ని ఏం ప్రేమిస్తావు, భగవంతుడిని ఏం ప్రేమిస్తావు, నీ పక్కన ఉన్నటువంటి భక్తుల్ని నువ్వు ప్రేమించలేకుండా ఉన్నావు, ప్రపంచాన్ని ఏం ప్రేమిస్తావు, భగవంతుడిని ఏం ప్రేమిస్తావు, కృష్ణ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది, కృష్ణ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది, ఆయన తోటి భక్తుల్ని ప్రేమించలేనప్పుడు కృష్ణ ప్రేమ నీకు ఎక్కడి నుంచి వస్తుంది, రాదు. సో అందువల్ల రామానుజాచార్య ఒకసారి తిరుపతికి వస్తూ ఉంటే దారిలో అడ్వాన్స్ పార్టీగా ఒక ఇద్దరు భక్తుల్ని పంపిస్తారు, పంపించి నేను వస్తున్నానని చెప్పి చెప్పండి ఏర్పాటు చేయండి, మధ్యలో ఒక గ్రామంలో ఒక ధనికుడు అయినటువంటి శిష్యుడు ఉంటారు ఆయనకి చెప్పమని చెప్పి ఆయన వెళ్ళి ఆ శిష్యుడికి చెప్తారు అయ్యా గురువుగారు వస్తున్నారు అని చెప్తే అమ్మా గురువుగారు వచ్చేస్తున్నారా అని చెప్పి ఆయన ఏర్పాట్లు మొదలు పెట్టేస్తాడు ఆనందంలో. ఈ వచ్చినోడి నాయన నీళ్లు గీళ్ళు ఏం లేదు, మరి ఎంత దూరం నుంచి వచ్చాడో తస్తాడో బతుకుతాడో కూడా ఆలోచించలేదు అన్నమాట. వీళ్ళు కొంతసేపు వెయిట్ చేసి తిరిగి వెళ్ళిపోయారు అనమాట. రామాంజాచార్య వారికి జరిగింది చెప్పారు. చెప్తే అప్పుడు రామాంజలి వారు ఏమన్నారంటే నా ప్రతినిధిగా మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎట్లా చూసుకోవాలో తెలియనటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి ఆ శిష్యుడి ఇంటికి నేను వెళ్ళను. నా ప్రతినిధినే చూసుకోలేనప్పుడు నన్నేం చూసుకుంటారు వారు, నా ప్రతినిధిగా మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూసుకున్నప్పుడు వారింటికి వెళ్ళను, ఇంకొక అదే గ్రామంలో ఇంకొక బీద భక్తుడు ఉంటారని ఆ ఇంటికి వెళ్తానని చెప్పి చెప్పండి అని. మరి ఆ ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్ళి చెప్తే వాళ్ళు ఆనందపడ్డారు, కానీ కటిక దరిద్రం వాళ్ళ దగ్గర వాళ్ళు తినడానికే లేదనమాట అటువంటి పరిస్థితి అనమాట. వాళ్ళు ఆనందపడ్డారు అయితే మరి ఆ రోజు నుంచి టెన్షన్ అనమాట, గురువుగారు శిష్యులు అందరూ వస్తే ఎట్లా చూసుకోవాలి. ఈయన ఆ రోజు గురువుగారు వచ్చే రోజు భిక్షాటనకు వెళ్ళారు. ఆ యొక్క భక్తుని యొక్క భార్య పేరు లక్ష్మీదేవి, ఆమె ఒక్కటే ఇంట్లో ఉంది. గురువుగారు శిష్య సమూహంతో వచ్చారు. వస్తే ఆమె నమస్కరించుకుని అందరినీ కూర్చోమని చెప్పింది. వంటగదిలోకి పోతే ఏముంది ఏం లేదు, అన్ని ఖాళీ కుండలు అనమాట. మరి ఎట్లా సేవించుకోవాలి గురువుని, ఆమె ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ ఊర్లో ఒక ధనికుడు ఉండేవాడు, ఈమె అందానికి మోహితుడై వాడు ఎప్పుడూ సందేశం పంపించేవాడు, నీవు నాకొచ్చి సరెండర్ అయ్యావంటే నీకు దరిద్రం తీర్చేస్తాను, ఏం కావాలంటే అది ఇస్తానని చెప్పి ఆ ధనికుడు ఈమెకు అప్పుడప్పుడు వేరే వాళ్ళ చేత సందేశం పంపించేవాడు. అది గుర్తుకొస్తుందా, గురువుని సంతృప్తి పరచడం కన్నా ఇంకొక ఆధ్యాత్మిక జీవితంలో ఇంకోటి ఏం లేదు. రామానుజాచార్యుల వారు ఆయన గురువుకి శరణాగతి పొందినప్పుడు ఆయన గురువు చెప్తారనమాట, గురురేవ పరబ్రహ్మ, గురురేవ పరం ధనం, గురురేవ పరం కామం, గురురేవ పరాత్పరం. అన్నిటికీ గురువే, ధనము గురువే, మన కోరిక యొక్క గమ్యము గురువే, ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క ప్రతినిధి గురువే. అటువంటి గురువుని సంతృప్తి పరచాలా అని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే ఆ ధనికుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. నీ కోరికను నేను తీరుస్తాను, అయితే మా గురువు వచ్చారు, ఆయనకు సపర్యలు చేయడానికి కావలసిన వస్తువులన్నీ పంపించేయండి. వాడు జీవితంలో ఎప్పుడు ఆమెకు సందేశం పంపించినా ఆమె తిరస్కరిస్తుంది అనమాట, నేను పతివ్రతను నేను ఇటువంటి పనులు చేయను. వాడు అనుకుంటాడు నా జీవితంలో ఈ కోరిక తీరదని, ఆమె వచ్చి చెప్తుంది ఈరోజు రాత్రికి మీ కోరిక తీరుస్తాను, ధనమంతా పంపించండి, మా గురువుని ఫస్ట్ సేవించుకోవాలి అని చెప్పి ఆడు వెయ్యి క్యాండిల్ బల్బులాగా వెలిగిపోతుంది వాడి పేజీ. ఎద్దుల బండి నిండుకు సామాన్లన్నీ పంపించేస్తాడు. ఆమె వంట వండి భగవత్ నైవేద్యం పెట్టి గురువుగారికి శిష్యులకి అందరికీ వడ్డిస్తుందని ఈ లోపల భిక్షాటనికి వెళ్ళి భర్త వస్తాడు. వచ్చి వీళ్ళందరూ పంచభక్ష ప్రమాణాలు, రామాంజల వారు శిష్యులు అందరూ పంచభక్ష ప్రమాణాలు తింటుంటారు. ఇతను గుండె ఆగిపోతుంది, ఊరి ఇట్లా ఏర్పాట్లు ఎవరు చేయగలిగారు, ఎట్లా చేయగలిగారు ఏంటి అని చెప్పి సో పరిగించుకుంటూ గురువు గారికి నమస్కరించుకుని వంటగదిలోకి వెళ్తారు. భార్య అంటుంది, భర్తను ఎప్పుడైతే చూస్తుందో ఆమె యొక్క హృదయం అగ్నిపర్వతంలాగా బద్దలవుతుంది. ఏడుస్తూ భర్త పాదాల మీద పడుతుంది, స్వామి నన్ను క్షమించండి, ఏమైంది అని అడుగుతాడు. ఏ రకంగా గురువు గారికి ఇవన్నీ చేయగలిగావు అంటే, అప్పుడు ఆమె చెప్తుంది, ఒక ధనికుడు ఎప్పుడు నా మీద మోహంతో ఈ రకంగా సందేశం పంపించేవాడు, మరి ఈ రోజు గురువు గారిని సేవించుకునే దానికి మన దగ్గర ఏమీ లేవు, నా యొక్క శీలాన్ని పణంగా పట్టైనా కానీ గురువుని సంతృప్తిపరచాలని చెప్పి నేను ఆ యొక్క వాడికి మాటిచ్చాను, ఈ వాడు ఇవన్నీ పంపించాడు, ఇవన్నీ ఏర్పాటు చేస్తాను. అప్పుడు ఈ భర్త ఆనంద బాష్పాలు కారుస్తూ, నాకన్నా ఎంత ఎక్కువ ఎదిగిపోయావే నువ్వు, గురువుని సంతృప్తిపరచడం పరమావధి అన్నటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకున్నావు, నువ్వు ఎంత గొప్ప వ్యక్తి అయ్యావు అని చెప్పి ఆనందంగా భార్యను తీసుకుని రామాంజల వారి దగ్గరికి వెళ్ళి, స్వామి మీ అనుగ్రహం వల్ల నా భార్య ఎంత ఆధ్యాత్మిక ఉన్నతిని పొందింది అని చెప్పి జరిగిన విషయాన్ని రామాంజల వారికి చెప్తారు. ఆమె అట్లా చేసింది, ఈయన దాన్ని అభినందిస్తూ ఇంత గొప్ప భక్తిలో ఎదిగావని చెప్పి ఆయన రామాంజల వారికి చెప్తూ ఉంటే, ఆ ఇద్దరు దంపతులను చూసి రామాంజల వారు తన్మయత్వంతో పరవశించి ఆయన శిష్యులిద్దరినీ కూడా స్వహస్తాలతో కూర్చోపెట్టి తన స్వహస్తాలతో వాళ్ళకి ప్రసాదాన్ని వడ్డిస్తాడు, మీరు భుజించండి అని చెప్పి వడ్డించిన తర్వాత, అదంతా భుజించిన తర్వాత అప్పుడు ఈయన రామాంజల వారు ఏమంటారంటే, ఆమంటుంది, స్వామి నా ఒప్పందం ప్రకారం నేను అక్కడికి వెళ్ళాలంట. అప్పుడు రామాంజల వారు, ఏం పర్లేదమ్మా వెళ్ళు, అయితే ఆ ధనికుడిని చూసిన తక్షణమే ఈ మహాప్రసాదం వారికి ఇవ్వచ్చు. రామాంజల వారు ఆ మహాప్రసాదం తీసుకుంటుంది. భర్త ఏం చేస్తాడంటే, నేను వస్తాను, నేను బయట ఉంటాను, నువ్వు లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పి ఆయన వెళ్తాడు తోడు. ఆయన బయట ఉంటాడు, ఈమె లోపలికి వెళ్తుంది. ఆ ధనికుడు చూడంగానే ఆనందంగా వాడు బ్రైట్ ఫేస్ తో వస్తాడు. వస్తే ఈమె, అయ్యా మిమ్మల్ని కలిసిన తక్షణమే మా గురుదేవుల వారు ఈ మహాప్రసాదాన్ని మీకు ఇవ్వమని చెప్పి చెప్పారు అని చెప్పి. సో అందువల్ల ప్రసాదం అన్నటువంటిది కరుణావతారం అన్నారు. భగవంతుని యొక్క మొట్టమొదటి కరుణ ప్రసాదంలో ఉంటుందండి. వాడి నాస్తికుడైన ఎవ్వరవని వాడి నాము నాస్తికుడు నేను నువ్వు చేయాలంటాడు, దర్శనం నేను నువ్వు చేయాలంటాడు, సేవ నేను నువ్వు చేయాలి, నేను నాస్తికుడు అంటాడు. కానీ మనం వీధిలో ప్రసాదం పంచుకుంటే పొంగలి పొంగలి వచ్చేస్తాడు. వాడు నాస్తికుడు అయి ఉండొచ్చు, ఎవడైనా అయి ఉండొచ్చు, పొంగలి వచ్చేస్తాడు. నాలుగు బయట వేస్తానమ్మా, ఇంకో కప్పంగా ఇస్తారా అంటాం. సో వాడికి తెలియదు దాని విలువ, కానీ విలువ తెలియకపోయినా చిన్నపిల్లవాడికి విలువ తెలియదని చెప్పి ఔషధం దాన్ని పని చేయకుండా మానేస్తుందా? కానీ ప్రసాదం ఎటువంటి వాడిలో అయినా పరివర్తన తీసుకుని వస్తుంది. రామాంజుల వారు ఉచ్చిస్తే ఆయన మహాప్రసాదం ఇచ్చారు. వీడు ఎప్పుడైతే ఆమె ఆ ప్రసాదాన్ని ఆ ధనికుడికి ఇచ్చిందో, వాడు దాన్ని ఆ ప్రసాదం భుజించిన తక్షణమే వాడిలో కంప్లీట్ పరివర్తన మార్పు వచ్చిందన్నమాట. ఆమె పాదాల మీద పడి, అమ్మా తల్లిలాంటి నిన్ను తుచ్చమైనటువంటి భావనతో నేను నీ మీద భావన పెట్టుకుని ఉన్నాను, నన్ను క్షమించు మహాతల్లి అని చెప్పి పాదాల మీద పడి అసలు కారుస్తూ ఏమంటాడంటే, మీ గురువు గారు ఇచ్చిన మహాప్రసాదం నాలో ఇంత పరివర్తన తీసుకొని వచ్చిందంటే తల్లి, ఆయన దర్శన భాగ్యం నాకు కలిగించమ్మా అంటారు. అప్పుడు ముగ్గురు కలిసి రామాంజల వారి దగ్గరికి వెళ్తారు. రామాంజల వారిని చూసి కాళ్ళ మీద పడతాడనమాట, స్వామి మీరిచ్చిన మహాప్రసాదం నాలో ఎంతో పరివర్తన తెచ్చింది, అందువల్ల నాకున్నటువంటి ఐశ్వర్యమంతా మీ పాదాల దగ్గర పెడుతున్నాను, మీరు దాన్ని ఏమైనా చేయండి, నాకు ఈ యొక్క ఐశ్వర్యాలు ఇచ్చేమో మీ దాసుడిగా నేను ఉండిపోతానంటాడు ఆ దానికి. అప్పుడు రామాంజల వారు అనుకుంటారు, నా శిష్యుడు దరిద్రంలో ఉండడం వల్ల ఈ యొక్క కష్టాలన్నీ వచ్చాయి, ఆ మహాసాధ్వి ఆమె శీలాన్ని ఫలంగా పెట్టి నన్ను సేవించడానికి ఆమె సంసిద్ధమైంది, ఇవన్నీ కూడా దారిద్ర్యం వల్ల కదా. సో అటువంటి అప్పుడు ఆ యొక్క ధనం అనేది నా శిష్యులకుంటే ఇటువంటి దుస్థితి వాళ్ళకి ఏర్పడదు అని చెప్పి అప్పుడు రామాంజుల వారు ఏమంటారంటే, నువ్వు నాకేదైతే ధనం ఇవ్వాలనుకున్నావో నా శిష్యులకు ఇవ్వమని చెప్పి చెప్తావు, ఈ భార్యాభర్తలు ఈ దంపతులకు ఇవ్వమని. ఎప్పుడైతే ఆ మాట రామాంజుల వారు అంటారో ఆ శిష్యుడు గురువు గారి యొక్క పాదాలను గట్టిగా పట్టుకొని, మీ మాటను తిరస్కరించారు అన్నటువంటి అపవాదం నాకు వచ్చేటట్టు చేయొద్దు, దయచేసి ఈ ధనాన్ని స్వీకరించమని చెప్పి మాత్రం నన్ను ఆజ్ఞాపించద్దు, గురుదేవ క్షమించండి నన్ను, ఈ ధనం నాకు వద్దనే వద్దు అని. ఏందైనా ఎందుకు వద్దంటున్నావు అంటే, ఆ ధనం వస్తే నాలో భావన మారిపోవచ్చు, అహంకారం రావచ్చు. ఎప్పుడైతే అహంకారం వస్తుందో ఆ అహంకారంతో నేను చేసే భక్తియుక్త సేవల వల్ల మీరు సంతృప్తి చెందరు. అందువల్ల నాకు ఆ ధనము వద్దు, నేను ఈ దారిద్రంలోనే మీ పాదాలు సేవించుకుంటూ నా జీవితాన్ని గడిపిస్తాను, నన్ను దయచేసి అనుగ్రహించండి. అప్పుడు రామాంజల వారు ఆ శిష్యుని పైకెత్తి జాస్తిగా ఆలింగనం చేసుకుంటారు. స్వామి దయచేసి నన్ను తాకద్దు, నేను అంత గొప్పవాడిని కాదంట. అప్పుడు రామాంజల వారు అంటారు, నిన్ను ఆలింగనం చేసుకోవడం వల్ల నేను పవిత్రం కావడానికి నిన్ను ఆలింగనం చేసుకుంటున్నానని చెప్పి రామాంజల వారు అంటారు. సో ఇటువంటి మహాత్ములందరూ కూడా వాళ్ళ యొక్క భక్తి యుక్త జీవనంలో వాళ్ళు పురోభివృద్ధిని సాధించారు. మనం ఇవన్నీ బా భలే ఉంది ప్రభు, సూపర్ చెప్పారు బా, ఆయన మంచి భక్తులు, నేను కూడా 100 మార్కులు వేస్తాను ఆయన. మన మార్కుల కోసం, మన అప్రిషియేషన్ కోసం వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళందరూ కూడా గురువు కృష్ణు యొక్క అనుగ్రహం వాళ్ళు ఆల్రెడీ పొందేశారు. ముక్త జీవులు వాళ్ళ యొక్క చరిత్రలు మనం విని మనలో ఎప్పుడు ఆ భావన కలుగుతుంది అని తప్పించాలా, దానికోసం చరిత్ర ఉందన్నమాట. భగవంతుడు వాళ్ళందరినీ సృష్టించింది కూడా దానికోసమే సృష్టించాడు. వాళ్ళని వాళ్ళ యొక్క అడుగుచాటల్లో మనం ఎప్పుడు నడవాలా, మనం ఏ రకంగా ఆ భావనను పొందుతాము, ఎప్పుడు ఆ యొక్క స్థితిని చేరుకుంటాము, ఆ పరమోత్కృష్టమైన స్థితి అంటే ఏంటి అనేది తెలుసుకునేదాన్ని. మనం ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు మైల్ రాళ్ళు ఉంటాయి రోడ్డు మీద, ఎందుకు పెడతారు? మన టెన్షన్ తగ్గించడానికి. అవి చూడకపోతే మనకు తెలియదు ఇంకా ఎంత దూరము ఎంత దూరము ఎంత దూరం. అట్లీస్ట్ మనం డ్రైవింగ్ చేసేటప్పుడు పక్కన కూర్చున్నాం, మైల్ రా ఏం కనిపించట్లేదు ప్రభు, ఇంకా 100 కిలోమీటర్లు అంటే 100 కవర్ చేస్తాం, సంతృప్తి. సో ఇటువంటి మహాత్ములందరూ కూడా వైకుంఠానికి గోలోక బృందానికి ఉన్నటువంటి మార్గంలో వీళ్ళందరూ మైల్ స్టోన్ లాంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళ యొక్క భక్తి, వాళ్ళ యొక్క స్థితి మనం తెలుసుకున్నప్పుడు, మనం అటువంటి లక్షణాలు ఏదన్నా ఒకటి అలా పొందినప్పుడు, ఓహో ఇంత మనం మన యొక్క ప్రయాణాన్ని కవర్ చేశామన్నటువంటి సంతృప్తి మనలో కలుగుతుందన్నమాట. సో అందువల్ల ఇటువంటి మహాత్ముల యొక్క అడుగుజాడల్లో ఆ గురు కృష్ణుని యొక్క కృపను పొందడానికి మన జీవితాన్ని మనం కైంకర్యం చేయాలి. సూపర్ఫిషియల్ గా ఏదో బాహ్యంగా జీవితం అయిపోతుంది, బాహ్యంగా ఏదో అయిపోతుంది, దానివల్ల ఉపయోగం లేదండి. మన ఆత్మశుద్ధి కలగం, ఆత్మశుద్ధి కలగం. ఋషికేశ్ ఎవడో ఒక బ్రాహ్మణుడు స్నానానికి వెళ్ళాడంట. స్నానానికి వెళ్తే చల్లగా ఉందంట చలికాలం, ఏలు పెట్టి చూశాడు నిలకపోయిందా. ఇప్పుడు ఇంకేం స్నానం చేస్తామని చెప్పి వాడి పైన టవలు తీసి నీళ్ళలో ముంచి దాన్ని పిండి, టవలు స్నానం నేను స్నానం, టవలు స్నానం నేను స్నానం అని ముర్తాలు అనుకొని ఆమెను వచ్చేస్తున్నాడంట. వచ్చేస్తున్నాడు. మనం కూడా వా భక్తి అంటే, మాకు ఒక ఆయన ఉండేవాడు ముసలాయన, పాపం కాలం తీరేదాన్ని, ప్రభు 108 సార్లు చేయమన్నారు మొదట, ఏదోలే చేద్దాం అనుకుంటే తర్వాత 16 అన్నారు, తర్వాత 4 నియమాలు అన్నారు, తర్వాత ఏకాదశి వ్రతం అన్నారు. అట పెంచుకుంటూ పోతే ఇది ఎక్కడ ఎండవద్దు అనేవాడు ఆయన బాబు. పెంచుకుంటూ పోతే ఎక్కడ ఎండవద్దు మన పాండురంగ గారు బాబు, చెప్తే ఎక్కడ ఎండవద్దు అనేవాడు. సో డాక్టర్ కూడా మొదట అరే నాయన ఏం లేదు, ఊరికే సింపుల్ ఇంజెక్షన్, అది ఏం కాదు, అది చేమ కొట్టినట్టు కూడా ఉండదు. ఆ ఇంజెక్షన్ అయిన తర్వాత పొట్ట ఎంతలామని కోస్తాడు అనమాట, పెద్ద ఆపరేషన్. ఆ పొట్ట కోస్తామని మొదటి చెప్తే వీడు అసలు దగ్గరికి కూడా రాడు కదా, అందుకని చెప్పి చిన్న సింపుల్ సింపుల్ అట్లాగే అవుతుంది. సో మనం చలి ఎక్కడ చేస్తామని చెప్పి వాడు టవల్ తిండేసి టవల్ స్నానం నేను స్నానం అని మూర్చాలి అనుకుని వచ్చేస్తాడు అన్న. ఇంకో బ్రాహ్మణుడు ఎదురుపడ్డాడు, ఎదురుపడి ఏంటా చేసావు స్నానం అన్నాడు. ఏంటి చేసేది, చలి వెనకపోతావు మరి ఏం చేసావు అన్నాడు. అప్పుడు వాడు అన్నాడు, టవల్ నీళ్ళలో పిండి టవల్ స్నానం నేను స్నానం టవల్ స్నానం నేను స్నానం అని ముడతాలి అనుకుని వచ్చేస్తున్నాను అన్నాడు. అట్లాగా అయితే నేను పని చేస్తానని చెప్పి వాడి మీద చేపెట్టి నువ్వు స్నానం నేను స్నానం నువ్వు స్నానం నేను స్నానం. నువ్వు స్నానం నేను స్నానం నువ్వు స్నానం అన్నాడు. దానివల్ల ఏమైనా శుద్ధి జరిగిందా, ఉపయోగం ఏమైనా ఉందా? సో ఆ రకంగా మనం బాహ్యంగా సూపర్ఫిషియల్ గా చేసి ఉపయోగం లేదు, అంతర్ముఖం అంటే ఆత్మశుద్ధి జరుగుతూ ఉందా అనేటువంటి పరిశీలన అన్నటువంటిది ప్రతినిత్యం ప్రతి ఒక్కరు కూడా చేసుకోని పక్షంలో మనం ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించాం. మనం చూస్తే జీవితాలు అట్ట గడిచిపోతాయి. సో వీళ్ళందరూ కూడా జస్ట్ 10 ఏళ్ళు అయిపోయిందా, సరే 8 అష్ట సఖి అండ్ 8 ఇయర్స్, సో 10. సో వాళ్ళందరూ నేను తిరుపతిలో ఉన్నప్పుడు చేరారనమాట. ఇప్పుడు ఒక్కొక్కరికి 10 సంవత్సరాలు అయిపోయారు, సీనియర్ మోస్ట్ అయిపోయారు అనమాట. దశ సంవత్సరం సో ఈ రకంగా ఇంకొన్ని రోజులు పోతే సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ అన్ని సెలబ్రేషన్స్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా సెలబ్రేషన్స్ అన్ని జరిగిపోతాయి, కానీ మనం ఎంత పురోభివృద్ధిని సాధిస్తున్నాం అనేటువంటిది చాలా ముఖ్యమైనది. ఎందువల్లంటే చైతన్య మహాప్రభు ఎనలేని కరుణ, భక్తుల యొక్క కరుణ వల్ల ఈ సృష్టిలో పరమోత్కృష్టమైనటువంటి ఇంకొకటి కూడా ఏకైక ఆధ్యాత్మిక సంస్థ ప్రజల యొక్క శ్రేయస్సును కోరేది. అందరూ ఏంటంటే నంబర్ ఎంతమంది వచ్చారు చెప్పేస్తండి, నా ఫాలోవర్స్ అంటారు. మనం ఇది కాదు, ప్రభుపాదులు వారి ఆశయం అది కాదు. ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఆ భగవత్ కృపకు పాత్రుడై ఈ మృత్యులోకం నుంచి విముక్తిని పొందాలా అన్నటువంటిది మన యొక్క ఆచార్యుని యొక్క ఆశయం. అంతేకాని ఏదో లెక్క సంఖ్యల్లో అది ప్రభుపాదుల వారి ఆశయం కాదు. డబ్బిచ్చే వాళ్ళ ఇవ్వనోళ్ళ అనేది ప్రభుపాదుల వారి ఆశయం కాదు. సో అందువల్ల మనం ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరం కూడా సద్వినియోగం చేసుకుంటూ జన్మ సార్థక తరే పరోపర ఉపకారం, మన జన్మను మనం సార్థకం చేసుకుంటూ ఇతరులకు కూడా ఆ అవకాశాన్ని కల్పించడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు చైతన్య మహాప్రభు యొక్క ఆశయంని మనం నెరవేర్చడానికి ప్రయత్నించినట్టు చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, జన్మ సార్థక తరే పరోపర ఉపకారం, ఈ జన్మను సార్థకం చేసుకో ఇతరులకు ఉపకారం చేయి. సో అందువల్ల ఆ యొక్క సిద్ధాంతాన్ని అయితే మొదట మనం మనల్ని సార్థకం చేసుకోవాలి. చాలా మంది మనం ఉపన్యాసాలు అక్కడికి వెళ్ళినప్పుడు స్వామి చెప్పిన చాలా బాగుంది అందరూ పాటించాలి, అయ్యా నువ్వు పాటిస్తావు నా పెట్టి పెట్టిన స్వామి అందరూ మారాలి. మొదట మన నుంచి మనం ప్రయత్నం చేయాలి, మనలో మార్పు తెచ్చుకున్నాం పరివర్తన తెచ్చుకున్నాం. హరే కృష్ణ. ఎవరికైనా సందేహాలు ఎంత సంతృప్తిపరచు గురు మీకు చెప్తున్న యుక్తులు చేసే కట్టే యాక్చువల్గా గురువుకి అంత చెప్తారా అంటే రామానుజాచార్యుల వారికి కురేష అని చెప్పి ఒక శిష్యుడు ఉంటాడనమాట. ఆయన వచ్చి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇచ్చామి మాస్ ఆ శ్లోకానికి అర్థం చెప్పమంటారు. అప్పుడు రామానుజుల వారు ఏమంటారంటే సంవత్సరం రోజులు భిక్షాటం ఎత్తి వస్తే ఆ శ్లోకానికి అర్థం చెప్తాను. 1 ఇయర్ ఆయన అంటాడు, స్వామి నేను మొదలే వయసు మీద ఉంది, ఉంటానో పోతానో తెలీదు, ఏదో కొంచెం ఆ గడువు తగ్గించండి అంటాడు. అప్పుడు రామాంజుల వారు 6 నెలలకు ఏమో తగ్గిస్తారు. ఆ విషయం దాశరథి అని చెప్పి ఇంకొక భక్తుడు ఉంటాడనమాట. ఆ భక్తుడి దగ్గరికి వచ్చి తెలుస్తుంది ఈ విషయం. సర్వధర్మాన్ శ్లోకానికి గురువుగారు కురేషాకి అర్థం చెప్పాడు అని చెప్పి ఆయన వచ్చి ఆయన కూడా రామాంజుల వారి పాదాల మీద పడి ఆ శ్లోకానికి అర్థం నాకు కూడా చెప్పండి అని. అప్పుడు రామాంజుల వారు ఈ దాశరథి శిష్యుడే కాకుండా బంధువు కూడా, మరి ఆ బంధుత్వం వల్ల నేను చెప్తే అంత తీవ్రంగా తీసుకుంటాడో లేదో అని చెప్పి ఆయన ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఇంకో గురువు గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఈ శ్లోకానికి అర్థం తెలుసుకోండి. మరి ఆయన దగ్గరికి వెళ్తే 6 నెలలు అక్కడ ఉంటాడనమాట. 6 నెలలు ఆయన మొహం కూడా చూడు, నేను ఇందాక చెప్పినట్టుగా 6 నెలల తర్వాత ఆయన ఏమెందుకు వచ్చావని సార్, నేను రామాంజుల వారి శిష్యుణ్ణి, సర్వధర్మాన్ శ్లోకానికి మీ దగ్గర అర్థం తెలుసుకోమని చెప్పి పంపించారు. ఈ దాశరథి ఎంత గొప్ప వ్యక్తి అంటే రామాంజుల వారు ఉపన్యాసం ఇస్తూ ఉంటే ఈ శ్లోకాలు ఇవన్నీ అందించేవాడు శిష్యుడు, అంత గొప్ప పండితుడు. ఏ దాశరథి ఆ స్కంద పురాణంలో ఏంటి ఆ శ్లోకం అంటే గురువు గారికి అందించేవాడు, శ్లోకాలు అందించేవాడు, ఉపన్యాసం ఇచ్చేటప్పుడు, అంత గొప్ప పండితుడు అనమాట దాశరథి. అప్పుడు ఆ గురువు గారు ఏమంటారంటే రామాంజుల వారు నీకు ఆ యొక్క శ్లోకానికి అర్థం చెప్పలేక కాదు, నీలో జ్ఞానం ఉందని నీకు అహంకారం ఉంటుందనో లేకపోతే బంధువుని అన్నటువంటి నిర్లక్ష్యం ఉంటుందనో నా దగ్గరికి పంపించాడు, అయినా ఆ శ్లోకానికి అర్థం నా దగ్గర తెలుసుకోవడం కాదు రామాంజుల వారి దగ్గరే తెలుసుకోవాలి, పో అక్కడికి అంటే. నేను వెళ్తాడు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి అయ్యా ఆ రకంగా చెప్పారని చేతులు కట్టుకుని నిలబడుతుంటాం. ఈ లోపల రామాంజలి వారి యొక్క గురువు గారు మహాపూర్ణ ఆయన యొక్క కుమార్తె ఏడ్చుకుంటూ రామాంజలి వారి దగ్గరికి వస్తుందను ఏడ్చుకుంటూ ఏమా ఏడుస్తున్నాం అంటారు. అప్పుడు ఆమె ఏమంటుందంటే మా అత్తగారింటిలో నీళ్లు తేవడానికి బావి చాలా దూరంగా ఉంది, ఆ మార్గం నిర్మానుష్యంగా ఉంటుంది అడవిలాగా, నాకు భయం నీళ్లు తేవడానికి, నాకు భయంగా ఉంది అని అత్తగారికి చెప్తే వాళ్ళు తిప్పి నీకు భయం ఇవన్నీ అంటే ఎవరు చేస్తారు పనోళ్ళు, పనోళ్ళు ఏమైనా ఉన్నారా, నువ్వు భయం గీయమన్నా అన్నా అంటే మీ అమ్మగారింటికి వెళ్ళే ఉన్న సేవకులను తెచ్చుకో అని చెప్పి సరిగేశారు. మరి తండ్రి గారి దగ్గరికి వస్తే మీ దగ్గరికి వెళ్తే సమస్య పరిష్కరిస్తానని మీ దగ్గరికి పంపించారు. అప్పుడు రామాంజలి వారు దాశరథి చేతులు కట్టుకొని నిలబడుకొని ఉంటారు. నువ్వేం కలత చెందొద్దమ్మా, నా దగ్గర మంచి బ్రాహ్మణుడు ఉన్నాడు, వంటవాడు, ఇంటి పని అన్నీ చేస్తాడు అని చెప్పి దాశరథి ముఖం చూస్తాడంట. దాశరథి ముఖం చూస్తాడంటే దాశరథి శాస్త్రంగా నమస్కారం చేసి గురుగారు నేను బయలుదేరుతున్నానని చెప్పి ఆ వెనక వెళ్ళిపోతాడు. ఆ ఇంటికి వెళ్ళిపోయి వంట పని ఇంటి పని అన్నీ చేస్తామంటాడు దాశరథి. ఒకరోజు ఒక దొంగ సాధువు ఆ ఊరికి వస్తాడు, వచ్చి ఉపన్యాసం ఇదే శ్లోకం మీద ఇస్తుంటాడు, సర్వధర్మాన్ పరిచేదో. అయితే అంత వక్రభాష్యం తప్పులు తరికులు చెప్తూ ఉంటాడు. ఈయన వంట చేసుకుంటూ ఆ గరిట పట్టుకొని వచ్చి అక్కడ నిలబడతాడు ఆ క్రౌడ్లో ఆ జనాల మధ్యలో. వాడు చెప్పే వక్రభాష్యం తట్టుకోలేక ఈయనంటే రే నువ్వు చెప్పే తప్పు అంటాడు. అక్కడ ఉండే వాళ్ళంతా చేతిలో గరిట చూసి అందరూ రే నీకు వంట చేయడం తెలిసామో కానీ ఇవేం తెలుసు నీకు నరుమూసుకో అంటారు. కానీ వాడు తప్పు చెప్తూ ఉంటే ఈయన తట్టుకోలేక దాశరథి దానికి ఎక్స్ప్లెనేషన్ ఈయన ఇవ్వడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే ఈయన వివరణ ఇవ్వడం మొదలు పెడతాడో అది విని అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా దిగ్భ్రాంతిని చెందుతారు. వీడు వంట మనిషి అనుకున్నాం ఇన్ని రోజులు, ఇంత గొప్ప జ్ఞానం, ఇంత గొప్ప తత్వం వీడికి తెలుసా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతారు. ఆ ఉపన్యాసం ఇచ్చే వ్యక్తి పరిగెట్టుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడతాడు అన్నమాట. స్వామి నేను చెప్పింది తప్పే, మీరు చెప్పింది రైతు, అయినా మీరు ఎవరయ్యా మహాత్మా. ఉపన్యాసం కూడా మనం ఆ భగవంతుని తత్వాన్ని చెప్పడానికి ప్రయత్నించాలి కానీ మన మీద ఇంకో రకంగా కాదన్నమాట. ప్రభుపాదులు వారు ఒకసారి చెప్పేవారు, ఒక వ్యక్తి ఎప్పుడు ఉపన్యాసం చెప్తూ ఉండేవాడంట, ఒకడేమో బస్సు డ్రైవర్ అంట, వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్లారంట. ఉపన్యాసం ఇచ్చేవాడేమో నరకానికి పోతానన్నాడు యమధర్మరాజు, తర్వాత బస్సు డ్రైవర్ ఏమో వైకుంఠానికి పోతాడు వీడన్నాడంట. ఈ ఉపన్యాసం ఇచ్చేవాడికి చాలా కోపం వచ్చిందంట, రోజు నేను ఉపన్యాసం ఇస్తున్నాను, నేనేమో నరకానికి, వీడు ఆఫ్టరాలు బస్సు డ్రైవరు, వీడు వైకుంఠానికి వెళ్తానంటారా అని చెప్పి కోపం వచ్చిందంట. అప్పుడు యమధర్మరాజు చెప్పాడంట, మరి నాయన నువ్వు ఉపన్యాసం చెప్పినా కానీ భగవంతుడి గురించి ఏ రోజన చెప్పావా, నేను ఇంద్రుడు నేను చంద్రుడు అని నీ కథలు చెప్పుకున్నావు రోజు, దేవుడి గురించి చెప్పడానికి చెప్పావా, భగవత్ నామం ఉండే వాళ్ళ చేత చెప్పడానికి చేపించావా. కానీ ఈ బస్సు డ్రైవరు చాలా ర్యాష్ డ్రైవర్, వీడు ర్యాష్గా డ్రైవింగ్ చేస్తే టన్నింగ్లో అక్కడ ఇక్కడ తిప్పుతూ ఉంటే ప్రయాణికులు భయంతో కృష్ణ రామ అని చెప్పి అనుకునేవాళ్ళు అనమాట. అంతమంది ప్రయాణికుల చేత వీడు భగవంతుని నామం చేపించాడు కాబట్టి వీడు వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అంతమంది ప్రయాణికుల చేత వీడు నామం చేపించాడు కాబట్టి వీడు వైకుంఠానికి పోతావు, నువ్వెప్పుడు నీ కథలు చెప్తున్నా పో, ఇది పోవు నరకానికి పోవాలి. సో ఈ రకంగా ఆడు వక్రభాష్యం చెప్తూ ఉంటే అది తట్టుకోలేక ఏం చెప్తే అప్పుడు ఆయన కూడా వచ్చి పాదాల మీద పడ్డారు, నేను చెప్పింది తప్పే, మీరు చెప్పింది కరెక్ట్, మహాత్మా మీరెవరన్నారు, ఈయన ఎవరు అని చెప్పుకునేదానికి కూడా ఈయనకి ఇంట్రెస్ట్ లేదు, చెప్పట్లేదు నేను ఎవరని. తర్వాత వాళ్ళందరూ బలవంతం చేస్తే చిక్కుతోటి నేనా నేనా, మనం మామూలుగా అందరికీ నేను అది నేను ఇది నేను అంత సేవ చేశాను ఎంత చెప్పుకోవాలి, కానీ దాశరథి మహాత్ముడు ఆయనకి ఇంట్రెస్ట్ లేదు చెప్పుకునేదానికి. కానీ వాళ్ళు బలవంతం చేస్తే సిగ్గుతోటి ఆయన నేను రామానుజుల వారి శిష్యుడు దాశరథి, మహాత్మా దాశరథ మీరు అని చెప్పి వాళ్ళందరూ శాస్త్రాంగ నమస్కారం చేస్తారు. చేసి వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి రామానుజుల వారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా మీ శిష్యుడు మహాపుణ్యుడు, అతన్ని ఆ వంట పని నుంచి విముక్తిని చేయండి అయ్యా, ఇది మా విన్నపం అని చెప్పి వేడుకుంటారు. అప్పుడు రామాంజలి వారు స్వయంగా వచ్చి శిష్యుడిని గట్టిగా ఆలింగనం చేసుకుని ఈరోజు ఈ శ్లోకానికి అర్థం తెలుసుకునేటువంటి అర్హత నీకు లభించింది, అది ఏమిటి అంటే నీది అన్నది ఏదీ లేకుండా గురువుని సంతృప్తిపరచడానికి ఏం చేయడానికైనా నువ్వు సిద్ధమయ్యవచ్చు, అదే అర్హత సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలు పరిత్యజించడం, అది దానికి నిర్వచనం. సో గురువుని సంతృప్తిపరచాలంటే అది అలా. గ్రంథరాజ్ శ్రీమద్భాగవతంకి జగద్గురు శ్రీల ప్రభుపాదకి. రథగోపినాథ్కి, జగన్నాథ్ బలదేవ సుభద్రమాయకి, గోవింద శ్రీనివాస్కి, హరినామ సంకీర్తన యజ్ఞకి, ఇంకా గౌర్ ప్రేమనందే హరే.